ध्यानामन्तस्तिमिरमिहिरद्वीपनगरी जडानां चैतन्यस्तबकमकरन्दश्रुतिझरी दरिद्राणां चिन्तामणिगुणनिगा जन्मजलधौ निमग्नानां दंष्ट्रा मुररिपुवराहस्य भवति शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये वन्दे गुरुपदद्वन्द्वमवाङ्मानसगोचरं रक्तशुक्लप्रभामिश्रमतर्क्यं त्रैपुरं महः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् नमः शिवाभ्यां नवयौवनाभ्यां परस्पराश्लिष्टवपुर्धराभ्यां नगेन्द्रकन्या वृषकेतनाभ्यां नमो नमः शङ्करपार्वतीभ्याम्। ఆది దంపతులకు మనం భక్తి శ్రద్ధలతో నమస్కారం చేసుకుంటూ కొంచెం స్వల్పకాల యాత్రగా ఎక్కువ పెద్ద యాత్ర చేయటానికి సమయం లేని సందర్భంలో మనం ఇలా చిన్న చిన్న అప్పుడప్పుడు ఏర్పాటు చేసుకుంటున్నాం, ఒక రోజు రెండు రోజులు మూడు రోజులు. అలాగే ఈ సంవత్సరం ఈ మూడు రోజుల కార్యక్రమంగా అరుణాచలంలో ఉండడానికి నిర్ణయించుకుని రావడం ఈశ్వర సంకల్పం. ఇదివరకు ఎప్పుడు సప్తాహాలు తప్ప సప్తాహాలకి తక్కువగా ఉన్న కార్యక్రమాలు చేయటం పెద్ద క్షేత్రాల్లో మనకు అలవాట్లేదు. కానీ మరి మొన్నే ఉజ్జయిని నుంచి వచ్చాం కదా, వచ్చి రాగానే వెంటనే ప్రయాణం అంటే పాప అందరికీ కష్టం. కానీ ఏదో రకంగా గురువుగారితో ఈ వంకతైనా మూడు రోజులు నాలుగు రోజులు గడపాలని భక్తుల యొక్క ఒత్తిడి వల్ల ఈ ప్రణాళికను వేసుకోవడం ఉందే. దీని వెనక అతను ఎంత గొప్ప అంతరార్థం ఉందో నిన్న మీకు చెప్పాను. అష్టమి నవముల యొక్క తిథి, అష్టమూర్తి అయిన ఈశ్వరుడికి ఇష్టం కనుక ఆయన సంకల్పంతో హాయిగా సాగింది. సప్తాహం వా పాంచరాత్రం వా త్రిరాత్రం వా ఏకరాత్రం వా వసేత్ అని ఇప్పుడే ఈ శివపురాణంలో ఉన్న శ్లోకాన్ని చూపించాను. శివక్షేత్రాలలో ఏడు రాత్రులు కానీ ఐదు రాత్రులు కానీ మూడు రాత్రులు కానీ అథవా ఏకరాత్రంతో కనీసం ఒక్క రాత్రి అయినా నిద్రించాలి. ఇక్కడే వస్తుంది పెద్ద సమస్య. నిద్రించడం అంటే ఏమిటి అని తలుపు వేసుకుని గుర్రు పెట్టి ముక్కులు పనిచేసి పనిచేయక నానా గందరగోళం అయిపోతూ గురక పెట్టి నిద్రపోవడాన్ని అది నిద్ర అందరు, అది రోగ నిద్ర. ఇక్కడ చెయ్యవలసింది యోగ నిద్ర, అనగా తెల్లవారి ఎప్పుడు శివుణ్ణి అర్చిస్తాను, ఎంత తొందరగా భగవంతుడిని దర్శనం చేస్తాను, ఇప్పుడు అరుణాచలం వచ్చాం కనుక ఎప్పుడు గిరి ప్రదక్షిణ దొరుకుతుంది అనే ఆసక్తితో ఊహతో నిద్రపోవడానికి మాత్రమే నిద్రించుట అని అర్థం అన్నమాట. ఇక్కడ చాలా మందికి పెద్ద భ్రమది. సాధారణంగా క్షేత్రాలకు వెళ్ళినప్పుడు ఏదో కాశీలో తొమ్మిది రోజులు పడుకుంటే పునర్జన్మ ఉండదనుకుంటున్నాడే. తొమ్మిది రోజులు పడుకుంటే గొర్రెలు పడుకుంటున్నాయి, కాకులు పడుకుంటున్నాయి, గేదెలు పడుకుంటున్నాయి, ఆవులు పడుకుంటున్నాయి, మనం కూడా అలాగే హాయిగా వీధుల్లో తిరిగి తినొచ్చి పడుకుంటే ఆ పడకని పడక అందరం, అది తప్పుల తడక అంటారు. కాబట్టి నిజమైన నిద్ర అంటే ఏమిటంటే మంచం మీద పడుకోవడమో లేక చాప మీద పడుకోవడమో వారి వారి ఆరోగ్యాన్ని బట్టి నియమాన్ని ఉల్లంఘించకుండా పడుకుని పడుకున్నంతసేపు ఊహుంటారనమాట. ఎప్పుడు తెల్లవారుతుంది, ఎప్పుడు ప్రదక్షిణ చేస్తాం, ఎప్పుడు దర్శనం చేసుకుంటాం, ఎప్పుడు ఈశ్వరుణ్ణి భక్తి శ్రద్ధలతో పూజిస్తాం, ఎప్పుడు ఆయన ప్రసాదం తింటామనే ఈశ్వర ఆలోచనతో ఈశ్వర సంకల్పంతో పడుకుంటే అటువంటి వాడి నిద్రని మాత్రమే నిద్ర అంటారు. అలా గడిపిన రాత్రి మాత్రమే రాత్రి అవుతుంది. అప్పుడు ఏ క్షేత్రంలో అయినా నివసిస్తే దానికి తగిన ఫలితం వస్తుంది అన్నమాట. కాబట్టి గుర్తుపెట్టుకోవాల్సింది, ఇది మీదట నిద్రపోవడం అంటే ఇదనమాట. సరే, దైవానుగ్రహం వల్ల నిన్న రాత్రి నిద్ర అయ్యారు, ఈ రాత్రి కూడా కొంతమంది అలాగే సంకల్పపూర్వకంగా కాసేపు నిద్రపోతారు. రేపటి అవకాశం ఎలా ఉంటుందో వాళ్ళు, అది ఈశ్వర సంకల్పం. అసలు అరుణాచలంలో ఏం చెయ్యాలో ఇవాళ నిన్న మొన్న పుట్టినటువంటి వాళ్ళ వల్ల కాకుండా కృతయుగంలో శివుడు చెప్పిన విశేషాన్ని నిన్న మీకు చెప్పా కాసేపు. ఎలా విభూతి ధారణ చెయ్యాలి, ఏ మంత్రం చెయ్యాలి, మనకి ప్రామాణికుడు ఎవడు అంటే శివుడే. శివుడు ఎవరి ద్వారా చెప్పించాడు? నందీశ్వరుడి ద్వారా చెప్పించాడు. నందీశ్వరుడికి శ్రోత ఎవరు? బ్రహ్మమానస పుత్రుడు సనత్కుమారుడు. పైగా సనకుడు, సనందనుడు, సనత్కుమారుడు, సనత్సుజాతుడు, ఈ నలుగురిని బ్రహ్మమానస పుత్రులు అంటారు. బ్రహ్మ మనలాగా శరీర సంపర్కంతో జన్మనివ్వక కేవలం మనస్సులేనా సంకల్పించి నాకు ఒక కుమారుడు కావాలని కానీ ఆయన మనస్సు నుంచి పుట్టుకొచ్చేసారు, సంకల్పంతో పుట్టారు. అలా సంకల్పంలో నుంచి పుట్టినటువంటి వాళ్ళలో సనత్కుమారుడు అనేవాడు ఒకడు ఉన్నాడు. ఆ సనత్కుమారుడు ఓసారి భూమి అంతా తిరిగాడు. తిరుగుతూ యాత్రలు చేస్తూ అప్పటికి భూమి ఇంత లేదు కదా, ఏదో పంచభూతాలు ఉన్నాయి, ఈ పంచభూతాలలో సృష్టి చాలా తక్కువ, కొద్దిమంది యోగులు, కొద్దిమంది మహానుభావులైన ఋషులు తప్ప స్వార్థపరులు బాగా తక్కువ, జ్ఞానం ఉన్నవాళ్ళు తప్ప వారెవరూ లేరు. అటువంటి కాలంలో ఆయన ప్రపంచమంతా తీర్థయాత్రల వంకతో ఆకాశగమనం, జలగమనం, అగ్నిగమనం వంటివి చేస్తూ మందర పర్వతానికి వచ్చాడు. ఆయన అదృష్టం వల్ల మందర పర్వతం మీద అప్పుడు నందీశ్వరుడు ఉన్నాడు. ఎందుకున్నాడంటే ఆ రోజు శివరాత్రి, మందర పర్వతం మీద ఈశ్వరుడి లింగాన్ని, ఒక బాణలింగాన్ని ప్రతిష్ఠించాడు. లింగాలలో కూడా బాణలింగం, రసలింగం, చరలింగం, భూలింగం, అగ్నిలింగం, నభోలింగం, ఇలా పంచభూతాలతో పాటుగా ఉన్న అనేక లింగాలు ఉన్నాయి. అటువంటి లింగాల్లో బాణలింగం అని ఒకటి ఉన్నది. బాణలింగం అంటే నర్మదా నదిలో నుంచి కొట్టుకువచ్చి నర్మదా నదిలో నున్నగా తయారైనటువంటి శిలలు. వీటిల్లో ఈశ్వర శక్తి ఎక్కువ ఉంటుంది. మీరు మొన్న నెలే సెప్టెంబర్లో అనుకుంటాను, జూలైలోనో నాతో వచ్చారు నర్మదా నదికి. వచ్చినప్పుడు ఆ ఓంకార క్షేత్రం దగ్గర చూశారు కదా, నున్నగా చక్కగా తేనె రంగుల్లో అవన్నీ నర్మదా బాణలింగాలు. ఆ లింగాలు అన్ని లింగాల్లోకి గొప్పవి. వాటికి నైవేద్యం పెట్టగా ఏ పదార్థమైనా తినచ్చు. నిషిద్ధ పదార్థం కూడా బాణలింగానికి నైవేద్యం పెడితే తినడానికి పనికొస్తుంది. ఎలాగ? ఉదాహరణకి, ఎంత పాపాత్ముడైనా హింసతో భోజనం చేయకూడదు, మాంసం తినకూడదని శాస్త్రం. ఒక్క క్రూర మృగాలకి మాత్రమే మాంసాహారం, మానవులకి నిషిద్ధం. కానీ ఎవడైనా అజ్ఞాని తెలియక ఏ మేకనో, కుక్కనో, లేడినో, పందినో చంపి బాణలింగానికి నైవేద్యం పెడితే అది తినడానికి నిషిద్ధమైన బాణలింగానికి నైవేద్యం పెట్టాడు కాబట్టి అది మనకు వస్తుంది. ఐసర మధ్య ఇది బాగుందంటే అప్పటి నుంచి అలా చేయమని కాదు. పొరపాటున ఎవడన్నా నిషిద్ధ కర్మలు చేస్తే కూడా అవి ప్రసిద్ధమవుతాయి తప్ప నష్టం తేవు అని. మద్యపానం కంటే సప్తవ్యసనాల్లో మరొక మహాపాపం లేదు. వేశ్య, జోదమాడడం, తాగడం, వేటాడడం, నోటికొచ్చినట్టుగా మాట్లాడి ఇతరులను ఎప్పుడు తిట్టి 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 యుద్ధం చేయటం, దానికి పలుకు ప్రలదనం అంటారు. అర్ధదోషణం, మనకి డబ్బు ఎంత వస్తుందో తెలుసుకుని ఖర్చు పెట్టాలి. అనవసరంగా ఖర్చు పెట్టినా, ఖర్చు పెట్టవలసిన చోట ఖర్చు పెట్టకుండా లోభించిన దానికి అర్ధదోషణం. పిసిరిగొట్టుతనంతో దాచుకోవడం తప్పు. అలాగని మనకు వచ్చేది 10 రూపాయలు అయితే 1000 రూపాయలు అప్పు చేసి భోగాలు అనుభవించడం ఇంకో తప్పు. ఈ రెండు పనులు కూడా అర్ధదోషణం. దండపారుష్యం అనగా ఎవడైనా చిన్న తప్పు చేస్తే పెద్ద శిక్ష వేయటం. శిక్షలు కూడా అనవసరంగా వేయకూడదు, వేయవలసిన చోట వెయ్యాలి. ఇలా చేయడాలు ఏడింటిది సప్త వ్యసనాలు అంటారు. గుర్తుపెట్టుకోండి, వెలది, జోదము, పానము, వేట, మాట ప్రల్లదనము, దండ పారుష్యము, అర్ధదోషణం. ఈ 7 వ్యసనాలు మహాప్రమాదం. అందులో మద్యపానానికి అసలు విరుగుడు లేదు. అటువంటి మద్యపానం అనేటటువంటి వ్యసనం కూడా బాణలింగానికి నైవేద్యం పెట్టి ఆ మద్యం తాగేస్తే తీర్థంతో సమానం అన్నారు. ఇవి నేను చెప్పింది దోషం తొలగించుకోవడానికి తప్ప, ఇది ప్రామాణికంగా ఉంది కదా అని రోజు మిమ్మల్ని తాగమని కాదు. మళ్ళీ ఇప్పుడు ఫలానా పని చేశాక ప్రదక్షిణ చేస్తే పాపం పోతుందంటే రోజు ఆ పని చేయమని, ఆ పాపం తొలగించుకోవడానికి ఒక ప్రాయశ్చిత్తం అని అర్థం అన్నమాట. అందువల్ల అవి దృష్టిలో పెట్టుకోవాలి, మళ్ళీ అజ్ఞానంలో పడకూడదు మనం. ఎందుకు చెబుతున్నాం, బాణలింగానికి నైవేద్యం పెట్టినది విషమైన అమృతంతో సమానం, అందుకని బాణలింగాన్ని ప్రతిష్ఠించటం మంచిది. బాణలింగాన్ని ఎవడైనా స్వయంగా తాకి పూజించవచ్చు, అందుకనే ప్రణవపీఠంలో మన శివాలయంలో బాణలింగాన్ని మాత్రమే ప్రతిష్ఠించడానికి గల కారణం ఎవరైనా లక్షపత్రి పూజ చేసుకోవచ్చు. ఒక్క పురోహితుడు అర్చకుడే లోపలికెడితే మరి మిగతా వాళ్ళు ఎలా తరిస్తారు? అందుకని లోకశ్రేయస్సు కోసం ఈ శివపురాణంలోని విజ్జేశ్వర సంహితను దృష్టిలో పెట్టుకుని అక్కడ మనం బాణలింగాన్ని ప్రతిష్ఠించడానికి గల కారణం అదనమాట. అలాంటి బాణలింగాన్ని ఒకప్పుడు నందీశ్వరుడు మందర పర్వతం మీద శివరాత్రి నాడు ప్రతిష్ఠించి అభిషేకం చేస్తూ ఉంటే ఈ సనత్ కుమారుడు అక్కడికి వెళ్ళాడు. వెళ్ళి ఆయనకి భక్తి శ్రద్ధలతో నమస్కారం చేశాడు. మహానుభవ, శివుడి గురించి చెప్పాలంటే నువ్వు మాత్రమే చెప్పగలవు, ఎందుకంటే ఈశ్వరుడికి నిత్యం పక్కన ఉంటావు, ఆయనకి వాహన అనేవి శివ వాహనానికి తెలిసినట్టు ఎవరికీ తెలియదు. ఆయన ఈశ్వరుడు, నువ్వు నందీశ్వరుడు. ఈశ్వరుడి తరువాత ఈశ్వరుడు అంతటి వాడివి కాబట్టి నేను నిన్ను ఒక ప్రశ్న వేస్తున్నాను. ఈ శివరాత్రి పూట నీ దర్శనం, నీ ద్వారా ఈశ్వర దర్శనం లభించాయి కాబట్టి ఏ దేవుడికైనా అయితే విగ్రహారాధన లేదా నిర్గుణారాధన, మనస్సులో మానసిక ధ్యానమే చేస్తారు రూపం లేకుండా, గుణ రూప కర్మములు లేని ఉపాసనకి నిరాకారము అని పేరు. దీన్ని ఏమన్నా ఛార్జింగ్లో పెట్టాలండి మైక్ని? అంటే ఒకవేళ పక్కన ప్లగ్ ఉంటే పెట్టేసి ఉంచితే మంచిది కదా, నిమిషానికి ఒకసారి తగ్గుతుంది హెచ్చుతోంది. అందుకని నిరాకార పరబ్రహ్మోపాసన కంటే గొప్పది మరొకటి ఉండదు. కానీ నిరాకారుణ్ణి నిత్యం పూజించడం చాలా కష్టం కదా, అసలు ఆకారం లేని వాడిని ఎలా గుర్తిస్తావు? కాబట్టి ఆకారం కూడా ఉండాలి. ఆకారం ఉండి లేకుండా ఉండాలంటే కష్టం. సరే ఇంకోటి పోని, అయితే నిరాకారం లేదా సాకారం, కళ్ళు ముప్పు చెవులు అన్నీ ఉన్న ఒక విగ్రహ రూపంలో పరమాత్మని భక్తితో పూజించడం, ఇది కూడా చాలా గొప్పదే. విష్ణుమూర్తి ఉన్నాడు, ఏదో నాలుగు చేతులతోటి చెక్క చక్ర గదా పద్మాలతో ఒక విగ్రహం చేసి పూజిస్తున్నాం, ఏ దేవతనైనా అలాగే పూజిస్తున్నాం లేదా మానసికంగా ధ్యానం చేస్తున్నాం. ఒక్క శివుడి దగ్గరకు వచ్చేసరికి ఒక పక్కన ఉత్సవ విగ్రహము పెడుతున్నాం విగ్రహంగా, కానీ దానితో పాటుగా శివలింగం అనే ఒక రూపం కూడా ఉంది. ఇటు లింగము ఇటు బేరము, బేరము అంటే ఆకారం అన్నమాట. లింగ బేరములు రెండు ఉన్న ఏకైక అర్చన ఒక్క ఈశ్వరుడిదే. ఎందుకని ఈశ్వరుడికి రెండు ఉన్నాయి, అసలు ఈ లింగం ఎందుకు వచ్చింది, ఈ లింగం యొక్క లక్షణం ఏమిటి, దీని విశిష్టత ఏమిటి, ఇది తెలుసుకోకపోతే మనస్సు కొంచెం అశాంతిగా ఉందన్నాడు ఆయన. ఏదన్నా ఒక పని చేసేమో తెలుసుకోవాలిగా, ఆ తెలుసుకుంటే ఉపయోగం, తెలిసి చేస్తే సకల ఫలితాలు వస్తాయి, తెలియకుండా చేస్తే రావలసిన ఫలితం సక్రమంగా రావద్దు. యాత్రకు వచ్చారు మీరు, యాత్రకు వచ్చిన వాడు ఈ క్షేత్రంలో ఏం చెయ్యాలి, ప్రదక్షిణ ఎలా చెయ్యాలి, ఇంకోటి ఎలా చెయ్యాలి, ఇవన్నీ తెలుసుకోవాలి. తెలుసుకోకుండా ఏమీ లేకుండా ఉట్టిని వచ్చామంటే వచ్చాము, పోయామంటే పోయాం, వంటలు చేసుకున్నాం తిన్నామంటే ఉపయోగం లేదుగా. ఆ క్షేత్రం దాని విధానం తెలుసుకోవాలి. అందుకే నేను శివలింగం ఎందుకు వచ్చిందో తెలుసుకోవాలనుకుంటున్నాను, విగ్రహారాధన గురించి విన్నాను గనక అన్నాడు. అప్పుడు నందీశ్వరుడు అతన్ని కూర్చోబెట్టి, నాయన మంచి ప్రశ్న వేసావు, అది కూడా శివరాత్రి నాడు వేసావు. ఈ చరాచర జగత్తుకి సంబంధించిన ఒక గొప్ప రహస్యం అది చెబుతున్నది. ఒకప్పుడు బ్రహ్మదేవుడు అప్పుడప్పుడే సృష్టి చేస్తున్నాడు. ఈ సృష్టి ఆరంభకాలంలో ఆయన ఏదో కొంతమంది ఋషుల్ని ప్రజాపతుల్ని ఇలాంటి వాళ్ళందరినీ సృష్టించాడు. అప్పుడు ఆయనకు ఒక అనుమానం వచ్చింది, నేను కొంతమందిని సృష్టించాను, ఈ భూమి మీద పుట్టినటువంటి వాళ్ళందరూ బ్రతకడానికి కావలసిన ఏర్పాట్లు చేశాను, తినడానికి ఏర్పాటు చేశాను, సుఖంగా ఉండడానికి భవనాదులు ఇచ్చాను, నాలుగు రకాల జీవరాశులను సృష్టించాను. ఈ నాలుగు రకాల జీవరాశులు అండజం, జరాయుజం, ఉద్భిజం, శ్వేదజం అని పిలువబడతాయి. అంటే అండజం గుడ్డు నుంచి పుడతాయి పాములు, మొసళ్ళు, ఇవన్నీ కూడా గుడ్ల నుంచి పుడతాయి. పక్షులు ఉన్నాయి, ముందు గుడ్డు పెడతాయి, ఆ గుడ్డు కొంతకాలం పొదగబడ్డాక అది పగిలి అందులోంచి బిడ్డ వస్తుంది. వీటన్నిటికీ అండజములు. మొసళ్ళు అలా పుట్టేవి, పాములు అలాగే పుడతాయి, పక్షులు అలాగే పుడతాయి. కాబట్టి ఇవన్నీ అండజములు, ఇవి ఒక రకం ప్రాణులు. శ్వేదజము అంటే చెమట నుంచి పుడతాయి కొన్ని. నెత్తి మీద జుట్టుకి తరచుగా తలంటుకోకుండా ఉంటే
జుట్టులోకి ఎక్కడ కానీ అందులో ఒక రకమైన పేరు పుడతాయి. మనసం పడుకుంటే మన చెప్పడానికి తెలియదు, అందులో నడులు పుడతాయి. ఇవన్నీ శ్వేదజములు. భూమిలో విత్తనం పడగానే ఈ విత్తనం భూమిలో ఉండి నీళ్ళకి నాని ఆ విత్తనాన్ని క్షీణించుకునే మొక్కలు పడతాయి. కాబట్టి వీళ్ళెక్కడ కావాలి, భూమి పీల్చబడు, ముందు విత్తనం విత్తనం నుంచి మొక్క. ఇవన్నీ కూడా పేరు ఆవులు, ఈ మానవులు చెప్పు చెప్పు తల్లి కొడుకులు కర్తవ్యంలో ఉంటుంది. ఈ బాధ నుంచి పుట్టే వాళ్ళ కూడా చెప్పారు. ఈ నాలుగు జీవాలను గుర్తించాడు గణం. అప్పుడు వచ్చింది, నా సృష్టి ఎలా ఉంది, ఈ సృష్టి బాగుందా, ఎక్కడ లోపం ఉన్నాయి, క్షణాలు ఉన్నాయి, పక్షాలు, ఇవన్నీ తెలుసుకుందామని వెంటనే అవసరం మహాప్రాయంగా హంస ఈ నాలుగు జాతుల్ని ఎలా ఉండాలని చూద్దామని బయలుదేరాడు. మహా అలా వెళ్ళాడంటే ఎక్కడికి వెళ్ళిన అబ్బా నా సృష్టి బాగుందని ఆయన గాయని పోగొట్టుకున్నాడు. ఎవరిని వాడు పోగొట్టుకోకపోతేలాగా పక్కవాడు ఎలాగోపోయినా అడుగుతుంది. అబ్బో నా సృష్టి చాలా బాగుంది అనుకున్నాడు. ఇంతలో ఒక తోట వెళ్ళాక అదంతా పారసముద్రం, క్షీరసాగరం. ఆ క్షీరసాగరంలో కొడుకు మీద కొడుకులి తీవిగా అందంగా ఉన్న శ్రీ మహావిష్ణువు దర్శనమిచ్చాడు. ఆయన నీలనాయక ఛాయ శరీరు పశుపత్తని బట్ట కట్టుకుని ఉన్నాడు. ఆ భోగి భోగ పర్యంక మధ్యం పున వలనము పచ్చని వలుగుమాని ముసలు దేవుడులు నిమ్మ ముఖ చతుష్కము కల తనయుడు ఆడేటి కొడుకు ధర్మివాని మేక మధ్యమున మెరుగు దేవుడి వలమున శ్రీదేవి ఎక్కువాని కదలిన బహుపదక్రమ విశేషం కుల రాము చూపెడి నూపురముల వాణి గరజ గర్భరుద్ర సనక సనందన సర్ది జామర ప్రశస్త్యమాన చరితుడైన వాణి సౌందర్య గరి అయిన వాణి ఒక్క పురుషుడు కంచే. ఆయన నీలమేకాయని వేగంలో అంతంగా ఉన్నాడు. వేగంలో మెరుగు తీగల వక్షస్థలం మీద లక్ష్మీదేవి ఉంది. పుష్పని పట్ట పీతాంబరం అంటే అదనమాట. పీతాంబరం కట్టుకున్నాడు, రకరకాల ఆరాధనతో ఉన్నాడు. కాళ్ళందరికీ గజ్జలున్నాయి. ఈ కాళ్ళు కొన్ని నీళ్లు కనుక అటు ఇటు కదులుతుంటే కాళ్ళ గత్తులన్నీ గల్లు గల్లు కొని శబ్దం చేస్తున్నాయి. పాపం బ్రహ్మకి తెలియదు అంటే ఆ బొడ్డులోంచి తామ్రపు పుట్టి ఆ తామ్రపులోంచి ఆయన పుట్టాడు. అది మాత్రం ఆయన కనపట్టాలా, అదే అధ్యయనం అండి తాత్కాలికంగా. ఎంతో మంది మహానుభావుల చేత చేయింపబడుతున్నటువంటి ఆది విష్ణువు సౌందర్యాన్ని చూడగానే బ్రహ్మకారిక ఆ పూట రజోపుడం పుట్టింది. అహంకారం అంటారు. బాగా పేరు చేస్తే కొంతమంది అహంకారాలు వస్తున్నమాట, పురుగుల్లో కనపడతారు జనాలు వాడికి. అది కూడా ప్రమాదం. ఇప్పుడు ప్రస్తుతం బ్రహ్మగారికి ఈ అహంకారం వల్ల ఏమైపోయింది? ఉత్తిష్టోత్తిష్టతే మంత్రం వై కుమార లే నీకు శుభం అవుతుంది. ఏ మీ నాన్నగారిని నేను వచ్చాను, నాన్నగారు రాగానే లేచి నిలబడి నమస్కారం చేయవేమిటన్నట్టు విష్ణువు. బ్రహ్మగారు విష్ణువుని, మీ తండ్రిని నేను వచ్చాను, లేచి నిలబడి నమస్కారం చేయి, నమస్కారం చేస్తే శుభం కలుగుతుంది, లేదా జాగ్రత్త. ఇంకా అక్కడ తాగాడా? ఆగతం గురు దృష్టి, మన ఇంటికి గురువు గారు రాగా బ్రహ్మకి లోప గురువు కదా, జగత్తంతటిగా ఆ రోజున బ్రహ్మే గురువు. బ్రహ్మ కంటే గొప్ప గురువు విధంగా కూడా అవడం లేదు. గొప్ప విష్ణు అంటే ఆయన దగ్గర కాబట్టి విష్ణు ఆయనకి కూడా గురువు అని విషయం తెలియదు. కానీ గురువు రాగానే లేచి నిలబడి నమస్కారం చేయని వాడికి ప్రాయశ్చిత్తం విధీయతే. అటువంటి వాడికి ప్రాయశ్చిత్తాన్ని విధించారు శాస్త్రాలు. అనగా గురువు గారు ఏదన్నా చెబితే దానికి వ్యతిరేకంగా నడుచుకునే వారికి గురువు గారి కోటలకు పెట్టడంతో అన్నారు అనుకోండి, అరుణాచలం మాని వెళ్ళు అన్నారు అనుకోండి, వెళ్ళు ఈ పూట అన్నం తిను అంటే తిను, తినద్దంటే వాచ్ ఆధ్యాత్మిక విషయాలలో కానీ ఎప్పుడైనా గురువుని ఆశ్రయించాక ఆయన చెప్పాక వద్దంటే మాని అలా వ్యతిరేకంగా పెడితే ఏదో ఒకటి భగవంతుడు ఇస్తాక ప్రాయశ్చిత్తం మనం చేసుకోకపోయింది. అందుకే వెళ్ళి చాలాసార్లు చెప్పారు ఈ పూట ఇది వద్దు అంటే ఎందుకు నడపకంటే దానికి కొన్ని కారణాలు ఉంటాయి. వినకుండా వెళ్ళిన వాళ్ళందరూ ఎంతమంది ఎన్ని ఇబ్బందులు పడ్డారో చాలా మందికి తెలుసున్నదే కదా. ఇప్పుడు హైదరాబాద్ లో పాపం మన శిష్యులు వస్తుంటే శబరి భక్త శబరి ఋషులు వచ్చారు, ఆవిడ స్వయంగా చెప్పింది 2008లో మన అందరం కూడా చిత్రకూట పర్వతానికి వెళ్ళినప్పుడు ఈ పూట ఎవరు బయటకు వెళ్ళొద్దు అన్న, వెళ్ళగానే ఆవిడ పరిస్థితి మొత్తం 5 వేలు పట్టుకుపోయాడు. తచ్చిన పని యాత్ర అయిపోయింది పాపం. అప్పటి నుంచి ఆవిడ మా గురువు గారు చెప్పకపోతే కీచర్ పిండి దాటనది. అలా వినకుండా వెళ్ళిన వాళ్ళు ఎంతమంది కాళ్ళు కనుక్కుంటున్న వాళ్ళు ఉన్నారు. తర్వాత గురువు గారు శాపం పెట్టారా ఉన్నారు అమ్మాయి, గురువు గారు ఇప్పుడు శాపం పెట్టి గుర్తు పెట్టుకోండి, నీకు తాపం వస్తుందని వద్దంటే నువ్వు వినకుండా వెళ్ళి శాపం తెలుసుకుని వెళ్ళి నాకు పెడితే నేనేం చేయను, నా కంటి ముందు నీకేం దొరుకుతుందో కనపడుతుంది, వద్దునే బాగున్నాను వద్దనవు పడతావు, నిప్పు ఉట్టుకుంటే కాలుతుంది అని చెప్పారు పిల్లలకి. వినిపించుకోకుండా నిప్పులో చేయించాడు కాలింది. అది నువ్వు శాపం పెట్టడం కావాలని చేయాలి అంటే శాపం ఎందుకు పెడతాడు, అది నిప్పు ఉట్టుకుంటే తప్పు కాలుతుంది అది. అందుకని ఏం చెప్పారంటే గురువు వారికి ఎంత కడతారు, ఏం గురువు గారి అయితే చేయవలసింది ఏదైనా సరే నిషిద్ధం అర్పించ అని బ్రహ్మాండ పురాణం. నిషిద్ధ కార్యమైన గురువు చెబితే చెయ్యి, వద్దు అంటే మాది. ఒకవేళ లేకపోతే గురువు గారిని గౌరవించకపోతే ఆయన చెప్పిన పని చేయకపోతే ప్రాయశ్చిత్తం విధీయతే, దానికి ప్రాయశ్చిత్తం చెప్పి అది చేసుకోవాలి, అది కొంచెం కష్టం. అందుకని మీ ఇంటికి ఎప్పుడైనా గురువు వచ్చినా లేక గురువు గారు మన దగ్గరకు వస్తున్నా లేచి నిలబడి నమస్కారం చేయాలి, ప్రత్యుత్థానం చేసి నమస్కారం చేయాలి, లేదా ఓపిక లేకపోతే కూర్చొని కూడా భక్తి శ్రద్ధలతో నమస్కారం చేయాలి. అనవసరంగా మాట్లాడటం, బెగిరిగా మాట్లాడటం, గురువులతో చెప్పిన పని చెయ్యకుండా ఉండడం, పెంచపనులు చేయటం, ఇవన్నీ కూడా గురుద్రోహంతో సమానం చెప్పారన్నమాట. ఇలాంటి పనులు పొరపాటు కూడా చేయకూడదు. నేను ఒక గురువుని వచ్చాను, లేచి నిలబడి నమస్కారం చేయకపోతే నీకు ప్రాయశ్చిత్తం ఉంది, ఆ ప్రాయశ్చిత్తం చాలా కష్టం లేదు అన్నట్టు ఇస్తుంది బ్రహ్మ. అనగానే విష్ణు తెల్లబోయి బ్రహ్మదేవ నువ్వు అన్నది నిజమే, ప్రాయశ్చిత్తం అనమాట నిజమే, కానీ నేను వచ్చి నువ్వు వస్తే నిలబడ్డే కర్మ కాకపోతే నేను నీ గురువు, నీకు తెలియదేమో నా నాభిలో నుంచి నా పొడ్డులో నుంచి ఒక తామర పువ్వు పుట్టింది, ఆ తామర పువ్వులో నుంచి నువ్వు పుట్టిన బిడ్డని, ఈ బిడ్డ వచ్చి నన్ను నువ్వు లేచి నిలబడబడడం హాస్యాస్పదం. ఇదే గుడ్డు వచ్చి పిల్లలు ఎదిరించడమంటే నాకు నమస్కారం చేయాలంటే ఎంత పడ్డది. నీకు శంకరాచార్యుల గారి చరిత్ర అందుకే చదవాలి, మహానుభావుల చరిత్రలో రావాలి. శంకరాచార్యుల గారి చరిత్రలో చెప్పారు సన్యాసం పుచ్చుకున్నవాడు కూడా తల్లిని పిల్లలకు నమస్కరించాలి, తండ్రికి ఒకవేళ నమస్కరించకపోయినా తల్లికి మాత్రం పాదాలు పట్టుకోవాలి, కానీ తండ్రి కూడా పొరపాటున సన్యాసం పుచ్చుకున్న గురువు అయినా కొడుకు నమస్కరించుకోవాలి. సన్యాసం పుచ్చుకుంటే ఒక్క విశ్వరూపం చూసినప్పుడు మాత్రమే నమస్కరించాలి. అందుకే దేవకీ వసుదేవులు శ్రీకృష్ణుడు తమ బిడ్డ అయినా విశ్వరూపం చూపించినప్పుడు నమస్కరించారు తప్ప ఉత్త రోజుల్లో ఎట్టి పరిస్థితుల్లో బిడ్డకు నమస్కరించరా. ఆయనే వాడికి నమస్కరించాడు. ఎక్కడి కృష్ణుడు, ఎక్కడి ధర్మరాజు, ధర్మరాజు గారి కాళ్ళ మీద తలపెట్టి నమస్కరించాడు అంటే అంటే ధర్మరాజు గారికి కృష్ణుడు అంటే జ్ఞానం అంటారు. గురు సమస్తాన్ని తగ్గిన వేళలో వెళ్ళాలి. నేను తండ్రిని, నువ్వు బిడ్డది, కాబట్టి నువ్వే నాకు కష్టపడాలి, నన్ను నీవు నమస్కారం చేయవలన తప్పు, కాబట్టి నేను నీకు నమస్కారం చేయకూడదు, నువ్వే పెట్టుకున్నాను.
కోపం వచ్చింది బ్రహ్మకి, నువ్వు నాకు తండ్రివే, ఏమీ కాదు, ఏంట్రీవి లే, నేనే గురువుని, నాకు నేనే పుట్టా, స్వయం భూ అన్నట్ట పైగా. ఇంకా అక్కడి నుంచి వాదోపవాదాలు పెరిగాయి. వాదోపవాదాలంత ప్రమాదం మొరగట్లేదు. వాదున వచ్చున్నది కీడు సొమ్ము వసుధను సుమతి, ఎవరితో అయినా ఎక్కువ వాదిస్తే కీడు వస్తుంది, అందుకని అనవసర ప్రసంగం చేయకూడదు. ఈ ఇద్దరికీ వచ్చిన వాదోపవాదాల్లో కోపం పెరిగిపోయింది. ఇంకా అక్కడి నుంచి మొదట్లో నేను గొప్పవాడిని అన్నవాళ్ళు గొప్పతనం పోయింది. ఇప్పుడు త్వంసుంటహ, నువ్వే సొంట, నువ్వే సొంట అనుకున్నారు. బ్రహ్మగారు విజృంభించి ఆయన చేతిలో అజగమము అని ఒక గొప్ప విల్లుంది. ఆ ఓంకార ధనుసు తీసుకుని దానికి అత్యద్భుతమైన పాశుపతాస్త్రం సంధించి విడిచిపెట్టేశాడు ఏకంగా. దాంతో విష్ణు కోపం వచ్చింది. శారంగం అనే కోదండం తీసుకున్నాడు. ఈ శారంగం అనే కోదండం నుంచి మాహేశ్వరాస్త్రం విడిచిపెట్టాడు. ఈ రెండు అస్త్రాలు ఆకాశంలో చొచ్చుకొచ్చేసాయి. ఢీ అంటే ఢీ కొట్టుకుని ఇలా కొట్టుకోవడం, వెనక్కి వెళ్ళడం, ఢీ కొట్టుకోవడం, వెనక్కి వెళ్ళడం. ఓరి బాబో, ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చిందని ఒక సామెత ఉందిలేండి. ఎంకేనో కావడికి పెళ్లి కుదిరిందిట, పెళ్లి చేయడానికి సుబ్బి తెచ్చినంత పని ఏందిట. చాలా మంది పనులు చేస్తే పక్కవాళ్ళ పని ఎలా ఉంటుంది అనమాట. వీడు బాగానే ఉంటాడు, వీడి కోసం పనిచేసిన వాడు పని అయిపోతుంది. అలా ఈ బ్రహ్మకి విష్ణువుకి యుద్ధం రావడం కాదు, కానీ వీళ్ళు కొట్టుకుంటున్న అస్త్రాల వల్ల, వీళ్ళు విడిచిపెట్టిన భయంకర తీవ్రాస్త్రాల వల్ల అగ్నిజ్వాలలు నేల మీద పడి ఈ భూమండలం అంతా సర్వనాశనం అయిపోవడం మొదలుపెట్టింది. ఒక్క భూమే కాదు, ఇటు స్వర్గలోకం, ఇటు మత్స్యలోకం, పాతాళలోకం, మొత్తం సప్తలోకాలు అతలాకుతలం అయిపోయాయి. ఈ భూలోక, భువర్లోక, సువర్లోక, మహర్లోక, జనలోక, గోలోక, తప్పోలోక, సత్యలోకాలు, అతలగతల, సుతలతల, అతల రసాతల, పాతాళాది లోకాలు, ఈ లోకాలలో ఉండి సురసిద్ధ సాధ్య నర కిన్నర పన్నగ యక్ష చారణాసుర విద్యాధర గంధర్వాది జాతులు వారందరూ దగ్ధమైపోవడం మొదలుపెట్టారు. విస్ఫులింగాలు పుట్టడం మొదలెట్టాయి. మీరు ఎప్పుడైనా పెద్ద పెద్ద చెట్లు కాలిపోతున్నప్పుడు చూస్తే ఇంత నిప్పురబ్బలు ఎగిరి పైకి వెళ్ళిపోతాయి. ఆ నిప్పురబ్బలు ఎగిరిపోతే దాన్ని సంస్కృతంలో విస్ఫులింగము అని అంటారన్నమాట. ఇలాంటి విస్ఫులింగాలు లేచిపోయాయి. మొత్తం ప్రపంచ ప్రళయం వచ్చేసింది ఒక్క కాలంలో. దాంతో దేవతలు వణికిపోయి ఋషుల్ని వెంట పెట్టుకుని, ఏమిటిది ఏమిటిది ఈ అకాల ప్రళయం, ఈ అకాల ప్రళయం నుంచి మనం ఎలా బయటపడతామనుకుని అంతా కలిసి కైలాసానికి వెళ్ళారు. ఎంత అందంగా ఉందో కైలాసం, స్వచ్ఛమైన వాతావరణం, అక్కడ కాలుష్యం లేదు, కపటం లేదు, అసత్యాలు లేవు, ఇలా తగాదాలు లేవు, అహంకారం లేదు, మమకారం లేదు. ఏ వేపు చూచినా మందార పుష్పాలతో, మందారం అంటే మన భూలోకపు మందారాలు కాదు, అన్ని పారిజాత పుష్పాలు అంటే కల్పవృక్షాలని అర్థం, అటువంటి కల్పవృక్షాలతో, పైనుంచి కిందకి దబదబలాడుతున్న శిలయేళ్లతో, పరమ పవిత్రమైన దివ్యమైన వాక్కులు పలికే ఋషులతో ఆ ప్రాంతం బాగా కళకళలాడిపోతుంది. ఎక్కడ చూసినా ఓం నమ శివాయ అనే ప్రణవ పంచాక్షరి మంత్రం తప్ప మరొకటి లేదు. వ్యర్థ ప్రసంగాలు లేవు. అక్కడికి వెళ్ళారు వీళ్ళు. కాపలా వాళ్ళు, ఇప్పుడు శివుడు ఏకాంతంగా ఉన్నాడు, ఎవరిని పెడితే వాడిని పంపం, ఆయన చుట్టూతో ఋషులు ఉన్నారు, ఈశ్వరుడు వారికి బోధ చేస్తున్నాడు అన్నారట. అనగానే వాళ్ళు అన్నారు, ఈశ్వరుడు ఇప్పుడు అందరికీ ఏకాంతంగా సందేహాలు తీరుస్తూ బోధ చెయ్యొచ్చుగాక, ఈ బోధ సమయంలో మేము లోపలికి వెళ్ళకపోతే మాకు పెద్ద బాధ వచ్చింది, ఈ బాధతో లోకాలన్నీ నాశనమైపోతున్నాయి, కష్టం వచ్చినప్పుడు ఎంత ఏకాంతంగా ఉన్నా భక్తులు లోపలికి వెళ్ళవచ్చని ఈశ్వరుడు ఒకప్పుడు వరం ఇచ్చాడు, కాబట్టి ఇప్పుడు మేము వెళ్ళి తీరాలి, లేకపోతే అసలు ఈశ్వర సృష్టి ఉండదు అని ప్రార్థించారు. కాపల వాళ్ళకి అర్థమవుతుందా ఇది? అర్థం అవుతుంది అంత తేలిగ్గా. ఈశ్వరుడు ఎవరిని పంపొద్దన్నాడు, మేము పంపమన్నారు. చాలా చోట్ల జరిగేది ఇదే. అసలు గురువు గారు బాగానే ఉంటాడు, ఈ బయట జనాలి గురువు గారి దగ్గరికి వెళ్ళొద్దు, ముట్టుకోవద్దు, కదలద్దు. అసలు ఆయన ఎవడ మొహం చూడదు. ఎవడ మొహం చూడకపోతే ఇంకెందుకంటే వీడు ఉపన్యాసాలు చెప్పడం, ఉపని సన్యాసం పుచ్చుకోక. కొన్ని సందర్భాల్లో ఏకాంత నివాసం ఉంటుంది. ఇప్పుడు గురువుగారు అంటే ఆఖరి ఉపన్యాసం అయ్యాక అందరూ అలా దర్శనం చేసుకుని వెళ్ళడానికి అక్కడ ఉండాలి. పాదాలు గుట్టుకొద్దన్నో బాగానే ఉంది, ఎవరు రావద్దు, ఆయన వెళ్ళిపోతారు. అంటే ఇది అహంకారంతో కూడినటువంటి కొన్ని పిచ్చమాటలు. ఇటువంటి అహంకారం అప్పుడప్పుడు జయ విజయులకు కూడా వస్తుందిట. ఆ వచ్చింది కాబట్టి శాపాలు పొందారు వాళ్ళు. హిరణ్యాక్షరణ్య కశిపురి పుట్టవలసి వచ్చింది. వాళ్ళ గురువు గారికి విష్ణువుకు కూడా భూమికి తెగవలసిన కర్మయోగం పట్టింది. కాబట్టి మన దగ్గర ఉండేటటువంటి అనుచరులు చేసే తప్పుల వల్ల మనము కూడా శిక్షలు పొందుతామని గ్రహించండి ఒక్కోసారి. ఇప్పుడు ఈ కాపలవాడు వెళ్ళనివ్వం అనగానే వీళ్ళు చొచ్చుకు వెళ్ళిపోయారు లోపలికి. మీరు వెళ్ళనివ్వకపోతే మేము చచ్చిపోయేటట్టున్నాం, ఇప్పుడు చొచ్చుకుపోతామని. వాడు కర్రలు పుచ్చుకుని ఈటిని తిప్పి నాలుగు బాదారు ఇంద్రుడు మొదలైన వాళ్ళని. నడుములు విరిగిపోయాయి. అక్కడ అన్నారు, కుయ్యో మొర్రో పోతన గారు భలే అందంగా రస్తాడు కొన్ని కొన్ని అయితే. సంస్కృతంలో అయితే త్రాహి త్రాహి అన్నారట. తెలుగులో వాళ్ళు కొడుతూ ఉంటే కాపల వాళ్ళు కుయ్యో మొర్రో అని ఏడ్చి, ఈశ్వర నువ్వు లోపల ఏకాంతంగా ఉన్నావు, నీ భటులు లోపలికి రానివ్వడం లేదు. అక్కడేమో బ్రహ్మ విష్ణువులు యుద్ధంతో సమస్త లోకాలు నాశనం అవుతున్నాయి. అది చెప్పుకుని వద్దామంటే ఉన్న కాస్త నడుములు వీళ్ళు వెనక కొడుతున్నారు. రక్షించమనగానే ఈశ్వరుడు దాలిపడి, ఒరే కాపల వాళ్ళలారా, కష్టాల్లో ఉన్నప్పుడు వాళ్ళని గ్రహించాలి, పంపించండి అన్నాడు. వాళ్ళు తప్పుకున్నారు కాపల వాళ్ళు. వీళ్ళు లోపలికి వెళ్ళారు. ఎదురుగుండా కూర్చుని ఉన్నాడు ఈశ్వరుడు. అబ్బా ఏం అద్భుత దృశ్యం అండి. అక్కడ శివపురాణంలో వేదవ్యాసుల వారు ఈ విజ్ఞేశ్వర సంహితలో రాశారు కళ్ళు చెమర్చే అపూర్వమైన శ్లోకాలు అన్నమాట. స్వామివారు ఒక విశాలమైన మర్రి చెట్టు కింద కూర్చుని ఉన్నాడు. అది వటవృక్షం, శాఖోపశాఖలై వెళ్ళిపోయింది పెద్ద మర్రి చెట్టు. అసలు దాని వేళ్ళు ఎక్కడున్నాయో, పైన భాగం ఎక్కడుందో తెలియడంలో ఓడలు దిగి దిగి ఉన్నాయి. దాని చుట్టూతో గోపురంలో ఉందిటది. గొడుగు ఎలా ఉంటుందో అలా ఆ మర్రి చెట్టు కొమ్మలు అలా వ్యాపించి ఉన్నాయి. మీరు చూసారు లేదా, కొన్ని చెట్లు కింద కూర్చుంటే గొడుగు పట్టినట్టు ఉంటుంది ఆ చెట్టు, అలా ఉంది. దాని చుట్టూత ఒక చెత్త రాతితో తయారు చేయబడిన చంద్రకాంత శిలా వేదిక. ఆ వేదిక దగ్గర చెట్టు మొదట్లో ఎడమకాలు నేల మీద పెట్టి, ఈ కుడికాలు ఎడమకాలి పైకి చేర్చి, ఒంటికాలి మీద ఉన్నాడు, ఒక కాలు నేల మీద ఒక కాలు పైకి చేర్చి, ఈ కుడి చెయ్యి ఈ కుడికాలు మీద పెట్టాడు. అది ముద్ర, అద్భుతమైన ముద్ర. దీనికి మేధాముద్ర అని పేరు. ఈ ముద్రలో ఉన్న ఈశ్వరుడి వల్ల మనకి జ్ఞానం వస్తుంది. అందుకనే ఆ గురువు గారు ఏమంటారు, మేధాదక్షిణామూర్తి అన్నారు. ఎడమకాలు నేల మీదకి పెట్టి, దాని మీద కుడికాలు పైకి వచ్చేలా పెట్టి, దాని మీద కుడి చెయ్యి పెట్టి, అలా కళ్ళతో అందరినీ చూస్తున్నాడు ఆయన. సాధారణంగా ధ్యాన ముద్రలో ఉంటాడు ఆయన. ఇప్పుడు అలా కాకుండా ఎదురుగుండా ఉన్న వాళ్ళని అనుగ్రహించాలి కనుక వారికి అలా నిశ్శబ్దంగా చూస్తున్నాడు. పక్కన జగన్మాత ఆదిపరాశక్తి ఉన్నది. అందుకే దీని గురించి ఏముంటుంది శివపురాణం, చిత్రం వటతరోర్మూలే వృద్ధాః శిష్యాః గురుర్యువా గురోస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తు చిన్న సంశయాగా. ఆహా ఎంత ఆశ్చర్యం! వటతరోహ మూలే, మర్రి చెట్టు మూల వేరు దగ్గర, మర్రి చెట్టు చుట్టూ చట్ట ఉందిగా, అక్కడ కూర్చుని ఉన్నాడు ఎవరైనా గురువు గారు. ఎలా ఉన్నాడు గురువు గారు? గురుహు యువా, యువకుడు, మంచి యువనంలో ఉన్నటువంటి గురువు గారు. గురువు గారు చిన్నవాడు అన్నమాట. ఆయన దర్జాగా కూర్చుని ఉన్నాడు. ఆ కూర్చోవడంలో కూడా ఎడమ కాలు మీద కుడికాలు పెట్టుకుని, కుడి చెయ్యి ఆ మోకాల మీదకి చేర్చి ఉన్నాడు. ఎదురుగుండా కూర్చున్నారు శిష్యులు. వీళ్ళెవరు? వృద్ధాహ శిష్యా, అంత ముసలండి, రిటైర్ అయిపోయి పెన్షన్ పుచ్చుకుంటున్నవాడు, వృత్తులు మానేసి పాతకాలంలో పనిచేసిన దానివల్ల పొందే ఫలితం పొందేవారంతా వృద్ధులే. అనగా ఇప్పుడంటే ఉద్యోగాల్లో రిటైర్ అయ్యాక పెన్షన్ ఉంది. పూర్వకాలంలో వృద్ధులు అంటే ఏమిటో తెలుసా మీకు? చాలా కాలం సాధన చేశారు, యోగ సాధన. ఆ యోగ సాధన ప్రభావంతో ఇప్పుడు బతుకుతున్నారు. ఇదన్నమాట అసలు పనిష్మెంటే. వీళ్ళని వృద్ధులు అంట. మీరు చాలా కాలం ఈశ్వర జపం చేస్తే నమశివాయ అంటే ఆ ప్రభావంతో కైలాసానికి అడతారు. కైలాసానికి వెళ్ళి ఈశ్వరుడు ఎదురుకుండా ఉండి పూర్వం చేసిన తపస్సు యొక్క ఫలితం శివుడి దర్శన రూపంలో శివలోకంలో పొందుతున్నారు. ఇది అసలైన పెన్షన్. మామూలు పెన్షన్కి అయితే ఏడాది ఏడాది నేను బతుకున్నానని చెప్పుకోవాలి వీళ్ళు బతుకున్నాను. కానీ దీనికి ఈ పెన్షన్కి టెన్షన్ అక్కర్లా. ఎందుకని ఒక్కసారి నీవు సాధన చేస్తే ఇంకా నీకు పడి పతనం లేదు. యావజ్జీవితం అక్కడ ఉంటావు సుఖంగా పరమేశ్వరుని ముఖం చూస్తూ ఆనందం పొందవచ్చు. శిష్యులంతా అలాంటి వృద్ధులు, గురువుగారు యువకుడు. వీళ్ళు మధ్య మధ్యలో గురువుగారిని, గురువుగారండి మాకు ఈ సందేహం ఉందండి, ఈ పురాణంలో ఇలా ఉంది, ఆ పురాణంలో ఇలా ఉంది, ఇవన్నీ చెప్పండి, ఉపనిషత్తులు చెప్పండి అంటున్నారు. సాధారణంగా గురువులు ఏం చెప్పాలి అడిగితే వెంటనే 3-4 గంటల సేపు ఇలా మైకి పెట్టుకుని మంచి కంఠంతో ఉపన్యాసాలు చెప్పాలి, లేదా ఉపన్యాసం అయ్యాక యూట్యూబుల్లో పెట్టాలి. వారి వారి అదృష్టాలను బట్టి ప్రచారాలు జరుగుతాయి. ఒక్కొక్కడు సొంటైనా కంఠం నుంచి ఒక్కక్షరం రాకపోయినా, జ్ఞానం లేకపోయినా ఏదో సోది చెప్పి కీర్తి పొందుతాడు. ఒక్కొక్కడు కష్టపడతాడు, పాండిత్యం ఉంటుంది, వాడికి వచ్చే కీర్తి వాడికి వస్తుంది. ఏమీ రాకపోయినా వచ్చినా ఎలా ఉన్నా ఏదో రకంగా ప్రచారం అవుతూనే ఉంటుంది ఈ పురాణాల ద్వారా. మొత్తం మీద నోరెత్తితేనే ప్రచారం. కానీ ఇక్కడ గురువు గారి దగ్గర ఉన్న పెద్ద విశేషం ఏంటంటే మేధా దక్షిణామూర్తి గారి దగ్గర గురువస్తు మౌనం వ్యాఖ్యానం, ఏమి మాట్లాడడం. ఎవరన్నా సందేహం అడిగితే అలా మౌనంగా చూస్తాట. మౌనంగా చూస్తే అవతల వాడి సందేహానికి సమాధానం ఎలా వస్తుంది? కానీ చిత్రం అదే, ఆయన చూసి చూడగానే వాళ్ళ సందేహాలు తీరిపోయాయి. అందుకే శిష్యాస్తు చిన్న సంశయాః, శిష్యులంతా ఆ క్షణమే నశింపబడిన సంశయాలు కలిగిన వాళ్ళు అయ్యారు. వాళ్ళ సందేహాలన్నీ పటాపంచలైపోయాయి. గొప్ప గొప్ప గురువుల శక్తి ఏంటంటే ఎక్కువ మాట్లాడరు, అలా చూస్తారు, చూసి చూడగానే వాళ్ళ సందేహాలు తీరిపోతాయి. ఇప్పుడు భగవాన్ రమణ మహర్షి ఎక్కువ మాట్లాడలేదు తెలుసా మీకు, కానీ ఆయన చూస్తేనే చాలు, ఆశ్రమానికి అడుగు పెడితేనే చాలు అవతల వాళ్ళ సందేహాలు తీరాయి. ఒక ఆయన పెద్ద ప్రశ్న అడిగింది ఒక ఆవిడ. ఒక ఆవిడ భగవాన్ రమణ మహర్షి దగ్గరికి వచ్చి, ఏమండి నాకు ఆత్మబోధ చెయ్యండి, జ్ఞానం అంటే ఒకటి, కైవల్యం ఎలా పొందాలి, ఆత్మజ్ఞానాన్ని బోధించండి అంది. అలాగేనమ్మా కూర్చోని అడిగారు. ఇంతలో ఆ సమయంలో రాష్ట్రపతి గారు వచ్చారు. ఆయన రావడంతో టక్కున అందరూ జనాలందరూ ఇక్కడి నుంచి అటు వెళ్ళిపోయారు. ఈ జనాలు కదా పెంచుంది కదా, హాయిగా పురాణం చదువుకుంటే వాడు ఎవడో వచ్చాడు అనుకోండి, ఆయన ఎంత గొప్పవాడే నవ్వచ్చు కాక. కానీ నువ్వు దేనికి వచ్చేవన్న విషయం మర్చిపోకూడదు. ఇక్కడ గురువు గారు పద్మాకర్ గారు పురాణం చెబుతున్నారు. ఆ సమయంలో ఇంకోడెవడో సద్మాకర్ గారు, రత్నాకర్ గారు, ఇంకోడెవడో పటాపటేశ్వరరావు ఎవడో వచ్చాడు. ఎందుకు మీకు అసలు అది బుద్ధి ఇటు నుంచి అటు ఎందుకు అడగడం? అదనమాట పెద్ద లక్షణం అంటే. రాష్ట్రపతి గారిని కానీ ఇంకందరూ మొత్తం ఇటు బయలుదేరి వెళ్ళిపోయారు. ఈవిడ వెళ్ళిపోయింది, కాసేపు అయిపోయింది, ఆయనతో మాట్లాడేశారు. మళ్ళీ వచ్చి కూర్చుని ఆత్మజ్ఞానం బోధించండి అండి. ఇప్పుడు అర్థమైందా వెళ్ళదానా? నువ్వు వచ్చింది దేనికి? ఆత్మజ్ఞానానికి. అవతల వాడు ఎవడో పదవిలో ఉన్నవాడు వచ్చాడు కదా అని నీ పరిగెత్తుకెళ్ళావు కదా, ఇదే ఆత్మజ్ఞానం లేకపోవటం. అదేమిటో తెలుసుకో, ఆ నేనంటే ఏమిటో తెలుసుకో, ఆయన నువ్వు ఒకటేనే సాధన తెలుస్తుంది అన్నాడు. మనం దేనికోసం వచ్చామో యాత్రలకు వచ్చినప్పుడు అది మానేసి, మీరు యాత్రలకు వెళ్ళినప్పుడు పురాణంలో చెప్పాడు ఆ యాత్రలో భగవద్ దర్శనము, భగవత్ కథా శ్రవణము వీటి మీద దృష్టి మాని వెళ్ళిన చోటల్లా లడ్డూలు కొందామా, విభూతి కొందామా, ఏం కొంటావు, ఇవన్నీ ఎన్ని ప్రసాదాలు ఇంటికి పెట్టేస్తావు, ఈ పటాలు కొందామా, ఈ పటాల వల్ల నీకేం ఉపయోగం లా, ఏదో ఒకటి తీసుకున్నావు, భగవంతుడి అనుగ్రహం పొందావు. ఎంతసేపు కనిపిస్తే చాలన్నమాట ఇన్నేసి లడ్డూలు కొనేయడం, తినేయడం, మంచినీళ్ళు తాగేయడం, కక్కు కక్కు అని దక్కుకోవడం, కనిపించే ప్రసాదం ఇంత తినాలి శాస్త్రం అది, ఇక దొరికింది కదా అని నువ్వు తినేయడం, ఆ తర్వాత ఇన్నేసి పటాలు పోగేయటం, నాతో పాటు వచ్చిన వాళ్ళందరికీ తలకో పటాలు ఇద్దాం అంటాం, లేదా ఇంత విభూతి కొనేద్దాం, బస్తాలకు బస్తాలు పట్టుకుపోదాం, ఇవేమీ కాదు. అక్కడ నీవు ఈశ్వర సాక్షాత్కారం పొందాలి, అది చెయ్యవలసింది. ఆ భగవత్ కథ వినాలి, అది మనం చెయ్యవలసింది. ఏ పని మీద వచ్చామో అది మాని అన్యకార్యములు చెయ్యడమే అనాత్మజ్ఞానం. ఏ పని మీద నువ్వు వచ్చావో దాని మీద దృష్టి నిలబెట్టడమే ఆత్మజ్ఞానము అని ఈశ్వరుడు స్వయంగా చెప్పాడు. అది కూడా చూపులతో చెబుతాడు. అందుకనే శిష్యులకి సందేహాలు తీరిపోతాయి. యాత్రలకు వెళ్ళినప్పుడు అక్కడి నుంచి నువ్వు భౌతికమైన వస్తువులు పోగు చేసుకోవడం ఏమిటి ఉపయోగం? కాశీ వెళ్ళి ఈశ్వర దర్శనం చేసుకురారా అంటే బస్తాలకు బస్తాలు బెనారస్ పట్టు చీరలు కొనుక్కుని ఎలాగో యాత్రకు వచ్చాం కదండి, ఈ చీరలు అమ్ముకుంటే ఇటు వ్యాపారం జరిగిపోతుంది, ఇటు లాభాలు వస్తాయి, ఖర్చులు కలిసి వస్తాయి అని పెడితే నీకు మిగిలేది వ్యయం మాత్రమే, శరీర శ్రమ. ఎట్టి పరిస్థితుల్లో ఈ యాత్ర వల్ల నీకు ఫలితం రాదు పెద్దగా. కాకర గింజలాగా ఉండకూడదు మనం. కాకర గింజని గంగా నదిలో ముంచావు, కాకరకాయ గింజని ఎన్నాళ్ళు గంగా నదిలో ముంచినా ఆ చేదు అలాగే ఉంటుంది, దుర్వాసన వస్తుంది, కుళ్ళిపోతుంది. మనం గింజలమా? అలా ఉంటే ఉపయోగం ఉన్నది. కాబట్టి గురువులు అనవసర ప్రసంగం చేయకుండా కేవలం చూపులతోటే జ్ఞానాన్ని ఇస్తారు మహానుభావులు. వాళ్ళని మహాసాధకులు అంటారు. ఆ సాధకులు ఈశ్వరుడి ద్వారా నేర్చుకోవలసింది ఇదన్నమాట. అలా వాళ్ళు ప్రశ్నించగానే చూసేవాట్ ఆయన. మౌనం వ్యాఖ్యానం, శిష్యాస్తు చిన్న సంశయ, వాళ్ళ సందేహాలన్నీ తొలగిపోతాయి. అంటే అన్ని వేళలో అలా కుదరదు, కొన్ని సందర్భాల్లో నోరెత్తి చెప్పాలి, కొన్ని చోట్ల ఇలా చెప్పాలి. ఈ రెండింటిని సమన్వయం చేసుకువెళ్ళే గురువే మేధా దక్షిణామూర్తి. పైగా ఆయన అక్కడ కూర్చుని ఉంటే, ఇప్పుడు నేను చెప్పిందంతా శివపురాణంలో ప్రామాణికంగా చెబుతున్నాను, పుక్కిటి కథలు ఏవి నేను చెప్పను. ఏదో వాడెవడో చెప్పాడండి, వీడెవడో చెప్పాడు, వీళ్ళెవరు ప్రమాణం? ఇప్పుడు ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ ప్రమాణం కాదు, వీళ్ళు ఒక సాధకులు. కానీ వ్యాసుడు పురాణంలో చెప్పిన శ్లోకం ప్రమాణం. కాబట్టి అరుణాచలం వచ్చామంటే వేదవ్యాసుడు ప్రథమ ప్రమాణం తప్ప మనకు కనిపించే వాళ్ళందరూ వీళ్ళు సాధకులు. ఆయన ద్వారా తెలుసుకుని ఇక్కడికి వచ్చి తపస్సు చేసి తమ అనుభవాలు జోడించారు. ఈ అనుభవాలు కూడా మనకి పనికొస్తాయి, కానీ ఆ అనుభవాలు అరుణాచలం అవ్వదు. అరుణాచలం అంటే సృష్టికి అనాదిగా ఉన్నటువంటి అద్భుతమైన అపూర్వమైన కొండది అరుణ పర్వతం. నిన్న మీకు ప్రారంభంలో ఎలాగో చెప్పాను ఆ విషయం. దానిని పురాణములలో వేదవ్యాసుల వారు ఏం చెప్పారో అది తెలుసుకోవాలి. అది మానేసి ఎక్కడికడినా ఈ మధ్యన అరుణాచలం అంటే కావ్యకంఠ గణపతి, భగవాన్ రమణ మహర్షి దీని గురించి వాడు, అబ్బో రమణ మహర్షి ఇలా చేశారు, ఆయన ఏం చేశారో నీకేం తెలుసు, ముందు అరుణాచలానికి అడుగుపెట్టు, మూలం చదువు, అప్పుడు ఆ మూలాన్ని తేలికగా సాధకులకి ఆయన ఎలా అందించాడో తెలుస్తుంది. శివుడి గురించి తెలియకుండా కుమారస్వామి గురించి నీకేం తెలుస్తుందండి? పద్మాకర్ గారి గురించి తెలియాలంటే పద్మాకర్ గారి తల్లిదండ్రులు ఎవరో ముందు తెలుసుకో, ఆ మహానుభావులు గురువులు ఎవరో తెలుసుకో, అది శాస్త్ర నియమం అదనమాట. అవి పోయి ఎంతసేపు ఆయన వచ్చాడు రథం మీద చెయ్యేసాడు, రథం కదిలిపోయింది. ఈ రథం కదలడానికి వెనకాల ఆయన చెయ్యేసాడంటే ఆ చెయ్యి వేయడానికి పర్వతము యొక్క తపశ్శక్తి ఎంత గొప్పది, ఈ పర్వతం ఎలా పుట్టింది, ఈ పర్వతం మీద ఈశ్వరుడు ఆవిర్భవించబట్టి అక్కడ అవన్నీ వచ్చాయి, అవి ఏమీ లేకుండా వీళ్ళు ఎలా వస్తారు? అందుకని ముందు మూలమును తెలుసుకో అని చెప్పారు. ఆ మూలం అంత పవిత్రమైనది కనుక. సరే, మొత్తం మీద మహానుభావుడు ఈశ్వరుడు అక్కడ కూర్చుని అందరిని అలా చూసి సందేహాలు తీరుస్తున్నాడు దక్షిణామూర్తిగా. ప్రణవార్థస్వరూపుడు, నమః ప్రణవార్థస్వరూపాయ జ్ఞానాత్మాయ చ కేవలే. పరమ పవిత్ర స్వరూపుడైన, ప్రణవార్థ స్వరూపుడైన, జ్ఞానస్వరూపుడైన ఆయన్ని చూడగానే వెనకాల ఓం అనే ఒక నాదం ఈశ్వర జటాచూటం నుంచి పుట్టింది. ఈ ఓంకారం మొత్తం ప్రాంగణం అంతా నిండిపోయింది. ఈ ఓంకారం కూడా ఎలా ఉందో తెలుసునా, మధురముగా ఉందన్న. కొంతమంది ఓంకారం పలికితే హుంకారంలో ఉంటుంది, అరుస్తారు, అరవడం వల్ల ఉపయోగం లేదు. పరమ మధురంగా సామస్వరూపుడండి ఆయన, సంగీత స్వరూపం. సంగీతం అంటే ఈశ్వరుడి నుంచి పుట్టింది, అందుకే ఈశ్వరుణ్ణి సామగాన లోలుడు అని పిలుస్తారు. ఎంత మధురంగా వస్తుందంటే ఆ ఓంకారం వింటూ ఉంటే రాళ్ళు కరిగిపోతున్నాయి. ఆయన చుట్టూతో ఉన్నటువంటి చెట్ల కొమ్మల మీద కొన్ని పక్షులు ఉన్నాయి, అవి పక్షులు కాదు, వేదములే ఆ ద్విజుల రూపంలో ఉన్నాయి. ఆ వేద పక్షులు వేదాన్ని హాయిగా కర్ణ శుభగంగా అంటే చెవులకి వినడానికి పనుకొచ్చేంత పరమ మధురంగా పలుకుతున్నాయి. అవన్నీ వినగానే ఈ దెబ్బల బాధ అంతా పోయింది దేవతలకి ఋషులకి. అక్కడ జరుగుతున్న ప్రళయం విషయం మర్చిపోయారు కాసేపు. ఆ వాతావరణం అంత ఆహ్లాదంగా ఉందన్నమాట. కాసేపు ఉన్నాక ఈశ్వరుడు వాళ్ళని వచ్చిన పని మర్చిపోయారు వీళ్ళు, ఈ ఆనందంలో పడి అని కనిపెట్టి మా నాన్నగారు చెప్పారు. ఇక్కడికి ఆయన 1942 వచ్చారు. ఆనాడు ఇక్కడికి వచ్చినప్పుడు ఇలాంటి సౌకర్యాలు ఎక్కడున్నాయి, రమణ మహర్షి దగ్గర కాసేపు కూర్చున్నాయి, ఆ తర్వాత అరుణాచలేశ్వర దర్శనానికి వెళ్ళాక రెండు రోజుల గుళ్ళు అప్పట్లో వండించేవారండి. ఇప్పుడంటే పోవాలి గంటే వేయడం టిక్కెట్లు వచ్చాయి, కానీ ఆ రోజుల్లో ఈశ్వరాలయంలో రాత్రి పడుకొని ఇచ్చారు. ఈ దరిద్రపు అధర్మాదాయ శాఖ లేదు, దేవాదాయ అధర్మాదాయ శాఖలో శాఖ ఉంది. ఈ పాపాత్ములంతా చేరి కొంప ముంచేస్తారు, ఇలా తిట్టి తిట్టేసిన ఏమనుకోకండి, ఒక్కొక్కప్పుడు ఆ చురకలన్నా విని ఎప్పుడైనా బాగుపడతారు వాడు. లంచాలు దేవుడి పేరు చెప్పి బతకడం తప్ప ఒక్క ప్రజల్ని 5 నిమిషాలు మనశ్శాంతితో ఉండనిస్తారా? తప్పుకోండి 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 అని అరవడం, కొట్టడం, నెత్తి మీద డబ్బులు వేయించుకోవడం తప్పదు. ఈ గుండెకాయలో ఉన్న పవిత్రతంతా పోగొట్టేస్తారు అక్కడికి వెళ్ళగానే అనమాట. అంత ఘోర వ్యాపారమే. ప్రశాంతంగా భగవద్ దర్శనం చేసుకునేవారు. కానీ ఆ రోజులు ఎంత యోగ జాతకులు, మహానుభావులు ఆ రోజుల్లో ఉన్నవాళ్ళు అదృష్టవంతులు. కాశీ వెళ్ళినా, అయోధ్య వెళ్ళినా, అరుణాచలం వెళ్ళినా రాత్రిపూట కూడా పడుకొని ఇచ్చేవారట అక్కడ. అలా కూర్చుని 2 రోజులు ఉండిపోయారు నాన్నగారు. అసలు తిండి లేదు, మంచినీళ్ళు లేదు. అప్పుడు స్వామి రమణ మహర్షి పిలిచి, నువ్వు వచ్చిన పని మర్చిపోయావు, ఇంక ఇంటికి వెళ్ళాలన్నారే. అంటే చెప్పకపోతే తాము ఎక్కడున్నామో మర్చిపోయి ఉపవాసం చేస్తున్నాము అనే విషయం కూడా మర్చిపోయి అలాగే తన్మయత్వంతో సమాధి స్థితిలోకి వెళ్ళేవారు మహానుభావులు, యోగ సాధకులు. అందుకు చెబుతున్నాను, అటువంటి స్థలాలు కొన్ని ఉంటాయి. అక్కడికి వెళితే ఇక మనం మన అస్తిత్వం కోల్పోతాం. అందులోది కైలాసం, కనిపించింది మేధాదక్షిణామూర్తి, ఆయన పక్కన ప్రణవనాదం, ఆ నాదం మహాసంగీత ధ్వని. ఈ పవిత్ర వాతావరణంలో దేవతలు తమ కష్టం చెప్పుకోవడం మానేసి అలా ఉండిపోయారు. అప్పుడు ఈశ్వరుడు, నాయన డారా కిమర్థం ఆగతం, ఎందుకు వచ్చాడు అని అడిగాడు. భద్రంతే, మీకు భద్రమవుగాక అనగానే అప్పుడు వాళ్ళకు గుర్తొచ్చి ఈశ్వరుణ్ణి వివిధంగా స్తోత్రాలు చేసి రకరకాలుగా, మహాత్మ అక్కడ శివుడు గొప్పవాడు అనే విషయంతో మేము రోజు ఓం నమశివాయ అనే మంత్రం జపించుకుంటూ బతుకుతున్నాం. ఎంతలో ఎందుకు వచ్చిందో తెలియదు. బ్రహ్మగారికి విష్ణువుకి వాదోపవాదాలు పుట్టాయి. వాళ్ళు అస్త్రాలు వేసుకున్నారు, ఆ అస్త్రాల నుంచి అగ్నిజ్వాలలు పుడుతున్నాయి, ఆ అగ్నిజ్వాలలతో లోకాలు నాశనం అవుతున్నాయి. అకాల ప్రళయం వచ్చింది, ఈ ప్రళయం నువ్వే ఆపాలి అనగానే ఇది నా లీల. ఇక్కడ పదే పదే శివపురాణంలో శివమాయా విమోహిత, ఎవరి గురించి అయినా శివమాయ చేత మోహింపబడి పని చేస్తున్నారు అని వాడతారు. శివమాయ అటువంటిది, ఆ మాయలో ఎవడైనా కొట్టుకుపోతాడు. మాయ అంటేనే లక్షణం అది, ఏది లేదో దాని వెనకాతల పడ్డమే మాయా. చాలాసార్లు మీకు ఆ నిర్వచనం చెప్పాను, మా యా అని 2 అక్షరాలు ఉన్నాయి. యా అంటే స్త్రీలింగంలో ప్రథమ వచనం అనమాట, ప్రథమ విభక్తి స్త్రీలింగం ఏకవచనం. ఏది లేదో అది ఉందనుకోవడమే మాయా. యా మా, ఏది మా వద్దు అని పిలువబడుతోందో లేదో అది ఉందనుకోవడం మాయ. వెనక్కి తిప్పాలన్నమాట. హింస చేస్తుంది కనుక ఆ హింసను తిరిగేసి సింహము అన్నారు దాన్ని. అలాగే మాయ అంటే నిర్వచనం అలా చెప్పారు పురాణాలు. ఇదంతా మనం అనుకున్నట్టు లేదు. మన శరీరాలు కానీ, మన ఆహారాలు కానీ, మన విహారాలు కానీ, మనం అనుకుంటున్నటువంటి సుఖాలు కానీ మనకు ఏమీ సుఖాలు కావు, ఏమీ కావు ఇవి. అయినా ఇవి ఎప్పుడు ఉంటాయని నేను హాయిగా ఉంటాను, నా సంపద ఇలాగే ఉంటుంది, లేకపోతే సుఖంగా కీర్తితో ఉంటాను, లేకపోతే తింటూ కూర్చుంటాను అని అజ్ఞానంతో లేని దానిని ఉందని భావించడమే మాయ. నిజంగా ఇది శాశ్వతం అనుకుందాం. ఒకప్పుడు మంచి తింగు రంగాన్ని పరిగెత్తినవాడు ఇవాళ మోకాళ్ళ నొప్పులు వచ్చి ఎందుకు పరిగెత్తలేకపోతున్నాడు? ఇది నిజమైతే అయ్యా ఆనాడు వీడేగా, ఇవాళ వీడేగా ఇక్కడ ఉన్నది, కానీ ఇవాళ ఎందుకు నడవలేడు? వాడు మోకాళ్ళ నొప్పులు వచ్చి కూర్చుని ఎందుకు కూర్చుంటున్నాడు? ఆనాడు ఎలా పరిగెత్తాడు అంటే అప్పుడున్నట్టుగా నువ్వు శాశ్వతంగా ఉండవురా, మార్పుకు గురవుతావురా. అలా మార్పుకు గురయ్యేదే మాయ అంటే అది మహి గ్రహించలేక నేను ఎప్పుడు ఇలాగే ఉంటాను, ఈ డబ్బు, ఈ భార్య, లేక ఈ పిల్లలు, ఇక్కడున్న ఈ జంజాటాలు శాశ్వతంగా ఉంటాయని భావించడం మాయ. సుఖం లేనిది ఉందనుకోవడమే మాయ. అందుకని జ్ఞానులు ఎన్ని ఉన్నా దాంట్లో పడరు. ఏసీ రూములో హాయిగా కూర్చుంటే ఎలా ఉంటారో కాలినడకన ఎండలో చెమటల కక్కుగురి ప్రదక్షిణ చేసినప్పుడు అలాగే ఉంటారు. వేళ కింద ఆహారం దొరికితే ఎలా ఉంటారో, దొరకక మాడిపోతున్నప్పుడు అలాగే ఉంటారు. అందరూ గౌరవిస్తే ఎలా ఉంటారో, చీకొట్టినా అలాగే ఉంటారు. ఈ రెండింటికి సమానంగా ఉన్నవాడు మాత్రమే మాయాధూరుడు. తక్కిన వాళ్ళు మాయామోహితులు, శివమాయ చేత మోహింపబడి ఆ బ్రహ్మగారు విష్ణువు ఇప్పుడు కొట్టుకుంటున్నారు. ఇది ఇప్పుడు లోకశ్రేయస్సు కోసం జరగబోతున్న ఒక గొప్ప సంకల్పం. ఇప్పుడే నేను ఆ యుద్ధం ఆపుతాను అని ఆ క్షణమే ఈశ్వరుడు అక్కడ అదృశ్యమైపోయాడు. ఈ బ్రహ్మ విష్ణువుల అస్త్రములు అలా కొట్టుకుని వెనక్కెళ్ళి మళ్ళీ వస్తున్నాయి. ఆ సమయంలో మధ్యలో వచ్చిందిట మహానల స్తంభ విభీషణాకృతి బభూవ తన్మధ్య తయో సనిష్కలక. మహా అనల స్తంభ, అనలము అంటే అగ్ని. బ్రహ్మ విష్ణువులు కొట్టుకుంటున్న ప్రదేశములో ఆ అస్త్రాల మధ్యలో ఒక భయంకరమైన అగ్ని స్తంభం పుట్టింది. ఆ స్తంభం కూడా విభీషణాకృతి. భీషణము అంటే భయంకరం, విభీషణం అంటే మహాభయంకరం. ఆశ్చర్యంగా బ్రహ్మ విష్ణువులకి కూడా భయం కలిగించే రూపంతో ఒక స్తంభం పుట్టింది. అదన్నమాట అసలు సృష్టిలో మొట్టమొదట లింగం. అంత పూర్వం శివుడికి లింగ రూపం లేదు. ఆ అగ్ని స్తంభం ఎలా ఉంది, ఎక్కడో పాతాళంలో పుట్టి మధ్యలో వారి మధ్యలో చేరి ఆకాశమంతా వ్యాపించింది. అప్పుడు వేదములు ఒక అద్భుతమైన స్తోత్రం చేశాయి. ఆ పాతాళ నభస్తలాంత భువన బ్రహ్మాండమా విస్ఫురత్ జ్యోతి స్ఫాటిక లింగమౌళి విలస పూర్ణేందు అంతామృతై. ఆ పాతాళ నభస్థలాంత భువన బ్రహ్మాండమా విస్ఫుర జ్యోతి స్ఫాటిక లింగమౌళి విలస పూర్ణేందు అంతామృతై అస్తోకాప్లుతమేకమీశమనిశం రుద్రానువాకాం జపన్ ధ్యాయేత్ ఈప్సిత సిద్ధయే ధ్రువపదం విప్రోభిషించే శివం. ఆపాతాళ నభస్థల అంత భువన బ్రహ్మాండం ఆవిస్ఫురత్. సంస్కృతంలో ఆ అనే అక్షరాన్ని ఇక్కడ నుండి అక్కడ వరకు అంటాం ఆ సమంతాత్తని. ఆ సేతు హిమాచలం అంటే ఏమిటి, సేతువు నుండి హిమాచలము వరకు. ఇంత పదానికి ఆ అనగానే, ఆ సేతు హిమాచలం అనగానే